క్రీస్తునందు ప్రేమ దేవుడులకు యేసుక్రీస్తు నామమున శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అనేకులు దేవుని యందు విశ్వసించలాగిన, అనేకులు దేవుని యందు బలపడలాగిన కూడా మీరు ప్రార్థన చేయగలని విడిగుంచున్నాను. ఈరోజు మాట్లాడుకునే అంశము ఎజీకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి, 4వ భాగం. ఎజీకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి, 4వ భాగం. ఆ భాగంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతుల సర్వోన్నతుల సర్వాధికారి, మీ పాదాలు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రకంగా కూడుకొని మీ వాక్యం ధ్యానం చేయటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మా జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే అవసరతలు ఉన్నా ప్రభా, ఆ అవసరతలు యేసుక్రీస్తు నామమున తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలరని, ఈ పరిచయంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించగలరని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. పోయిన వారం ఎపిసోడ్లో మనం క్లుప్తంగా ఏం చూసామంటే, యెరూషలేం ప్రాంతం వారు ఈ యూదులు ఏ విధంగా విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు, ఏ విధంగా వారు ధూపాలు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా వారు సూర్యుని ఆరాధిస్తూ ఉన్నారు, ఏ విధంగా వారు తమ్మూజు అనే దేవత కొరకు ఆ స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు, ఏ విధంగా యెహోవా దేవుని మధ్య వారి మధ్య సంబంధం తెగిపోయింది అన్న విషయాలు మనం చూసాం లాస్ట్ ఎపిసోడ్లో. సో క్లుప్తంగా 16-17 అధ్యాయాలు కూడా మనం ఏం చూసామంటే, యెరూషలేము ఏ విధంగా ఒక వ్యభిచారిలా తయారైంది అని చెప్పేసి కూడా దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయంటే, దేవుని మధ్య యెరూషలేము మధ్య ఇంక ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. 17వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం, 17వ అధ్యాయంలో జెడెకియా రాజు గురించి నేర్చుకున్నాం. జెడెకియా రాజు ఏమని ప్లాన్ వేశాడు, ఈ బబులోని సామ్రాజ్యం వారిని ఏ విధంగానైనా నేను ఓడించాలి, వారిని ఎదిరించాలి, కాబట్టి నేను ఒక్కడనే ఏమి చేయలేను, లేదా నా సైన్యం ఏమి చేయలేదు, సో ఐగుప్తు ప్రాంతం వారిని సహాయం అడుగుతానని చెప్పేసి ఐగుప్తు సామ్రాజ్యం నుంచి సహాయాన్ని కోరుకున్నాడు. సరే బాగుంది, ఐగుప్తు సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యము, వారి సైన్యము కూడా గొప్ప సైన్యము. సో ఏమి నేర్చుకున్నాం, జెడెకియా చేసే కార్యాలు, ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఆబ్వియస్లీ ఈ బబులోను సామ్రాజ్యం వారిని యెరూషలేం ప్రాంతం వైపు తీసుకువచ్చిందే యెహోవా దేవుడు. ఎందుకంటే వారు చేసినటువంటి పాపం బట్టి, ఇస్రాయేల్ చేసినటువంటి పాపం బట్టి, యూదులు చేసిన పాపం గురించి వారికి ఈ పనిష్మెంట్ అనేది జరుగుతూ ఉంది, ఈ శిక్ష అనేది విధించబడతా ఉంది. సో దేవుడే ఈ బబులోను సామ్రాజ్యాన్ని, ఈ అన్య రాజ్యాన్ని యెరూషలేం ప్రాంతంపై తీసుకొస్తా ఉన్నాడు. నెంబర్ 1, జెడెకియా అది గమనించలేదు. 2వది, ఆయన యెహోవా దేవుని వేడుకొనక ఐగుప్తు రాజుని వేడుకున్నాడు నాకు సహాయపడు అని. సో దట్ ఈస్ అ సెకండ్ మిస్టేక్. ఆ తర్వాత ఏం జరిగింది, జెడెకియా తిరుగుబాటు, ఆబ్వియస్లీ ఇవన్నీ జరగలేదు. వారు ఏం చేశారు బబులోను సామ్రాజ్యం వారు అంటే, జెడెకియాని తీసుకెళ్లిపోయారు. సో వీ నో దట్ జెడెకియా ట్రైడ్ టు రివోల్ట్ అగేన్స్ట్ ది బాబిలోనియన్స్. యెహోవా దేవునిపై ఆధారపడాల్సింది జెడెకియా. ఆయన ఏం చేశాడంటే, మానవ శక్తిపై ఆధారపడ్డాడు. వేర్ ఈస్ గాడ్ అండ్ వేర్ ఇస్ మ్యాన్? మానవుని యొక్క కెపాసిటీ, స్తోమత ఎక్కడ, దేవుని స్తోమత ఎక్కడ? యెహోవా దేవుడు ఈ ఇశ్రాయేల్ను ఆదుకొని, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆదుకొని కాపాడుతూ ఆ ప్రాంతంలోకి వారిని నడిపిస్తే, ఆ ప్రాంతాన్ని ఏలటానికి రాజును కూడా వారికి ఇస్తే, బికాస్ పీపుల్ ఆస్క్ దెమ్, ఆ ప్రజలు అడిగారు, మాకు ఒక రాజునివ్వు సమయంలో అని చెప్పేసి. సో గాడ్ గేవ్ దెమ్ కింగ్స్. ఈ రాజులు ఏం చేయాలి, ప్రజలందరినీ కూడా దేవుని యందు భయభక్తులు నడిపించాలి. దేవుడు ఏమైతే సెలవిస్తాడో ఆ విధంగా ఈ రాజులు వారిని నడిపించాలి. దట్ ఈస్ దేర్ టాస్క్. రాజ్యం ఏలటమే కాదు, రాజ్యం ఏలటం అంటే ఏంటి, దే హ్యావ్ టు గైడ్ పీపుల్ ఇన్ అ రైట్లీ వే. దేవుని యందు విధేయత కలిగి జీవించేలా వారు నడిపించాలి. కొందరు రాజుల్లో మనం నేర్చుకుంటాం కూడా, ఆబ్వియస్లీ జొసయా రాజు గురించి మనకు తెలుసు, దావీదు రాజు గురించి మనకు తెలుసు. సో వీరు దేవుని యందు విధేయత కలిగి, భయభక్తులు కలిగి నడుచుకున్నట్టు వారు, వారి ప్రజలను కూడా అదే విధంగా వారు నడిపించారు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఈ రాజులు, అండ్ అగైన్ కొందరు రాజులు ఈయన మాదిరిగా ఉన్నారు, వీరేం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ దేవుని శిక్ష నుంచి జెడెకియా తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. దేవుని శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అంతటి మహాదేవుడు ఇశ్రాయేల్ని కాపాడి, వారికి ఒక ప్రాంతాన్ని, వారిని ఏలటకు రాజును కూడా ఇస్తే వీరేం చేస్తున్నారంటే వారికి ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ జెడెకియా చేసిన తప్పేంటి, ఆ గొప్ప దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయి ఆయన ఎవరిపై ఆధారపడుతున్నాడు అంటే మానవ శక్తిపై ఆధారపడుతూ ఉన్నాడు. సో హూ కేర్స్ ఇఫ్ ఈజిప్ట్ ఇస్ మైటీ అండ్ వ్యాస్ట్ ఇన్ ఇట్స్ ఎంపైర్. యెహోవా దేవుని ముందు ఐగుప్తు ఏమాత్రము, దాని స్థానము నథింగ్. ఈజిప్ట్ వాజ్ నథింగ్ బిఫోర్ యావే. సో జెడెకియా ఏం చేశాడు, వారి సహాయాన్ని కోరాడు, కానీ హీ డిడ్ంట్ గెట్ ద రిజల్ట్. ఫలితం ఆయన చూశాడన్నో, ఆబ్వియస్లీ ఆయన ఏం చేశాడంటే దేవునితో నిబంధనను తృంచివేశాడు. సో దే వాజ్ అ కవెనెంట్ దట్ హీ బ్రోక్. సో ఈ జెడెకియా రాజు జీవితకాలం తర్వాత, ఆయన ఏలుబడి తర్వాత ఏం జరుగుతూ ఉంది, మిగతా అధ్యాయాల్లో కొన్ని అధ్యాయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే వాదన వేస్తూ ఉన్నాడు. సో హీ గివ్స్ అ ఫార్మ్ ఆఫ్ కోర్ట్ కేసెస్. ఆ వాదనలో ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే పాపము ఆ ప్రాంతంలో యెరూషలేం ప్రాంతంలో పాపం చేసేవారి గురించి, పాపము చేయబోయేవారి గురించి, అదేవిధంగా పాపం చేయకుండా దేవుని మార్గం నడిచేవారి యొక్క అంతము ఏ విధంగా ఉంటుందో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సో పాపము చేసిన వారి అంతం ఈ విధంగా ఉంటుంది, పాపము చేయని వారి అంతము ఈ విధంగా ఉంటుందన్న వివరాలు ఆయన అక్కడ వివరిస్తూ ఉన్నాడు. గమనించండి 18:30. కాబట్టి ఇశ్రాయేలారా, యవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమంలో మీ శిక్షా కారణంలో కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. దేవుడు శిక్షించే ముందు మరి ఒకసారి ఆయన తన హృదయాన్ని వారితో పంచుకుంటున్నాడు. గమనించండి, ఇశ్రాయేలారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, శిక్ష వస్తుంది, మీ ప్రవర్తన బట్టి శిక్ష అనేది విధించబడుతుంది. గమనించండి ఇక్కడ, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమంలో మీకు శిక్షా కారణంలో కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి, మనస్సు త్రిప్పుకునడి. దాని అర్థం ఏంటి? మీకు ఇంకా సమయం ఇస్తున్నాను, మీరు మనసు తిప్పుకోగలుగుతారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. మారు మనసు పొందే అవకాశం ఉంది, అది మీ వలనే సాధ్యమవుతుంది. బికాస్ ఇన్ అ సెన్స్ ఆబ్వియస్లీ నేను తప్పు చేసినప్పుడు నాలో మారు మనసు లేకుంటే దేవుడు మాత్రం ఏం చేయగలడు? సేమ్ సిచ్యువేషన్ దేర్. వారు పాపము చేశారు, వారు తప్పు చేశారు, వారి మనస్సు మార్చుకోవాలి, అప్పుడే కానీ దేవుడు వారిని కాపాడగలడు. కానీ ఇక్కడ ఏం జరుగుతామని చూడండి, మనస్సు త్రిప్పుకొని అంటే మనసు త్రిప్పుకోవడానికి సాధ్యపడుతుంది కాబట్టి దేవుని లేఖనాలు ఆ విధంగా చెబుతాయి. మనసు త్రిప్పుకొని మీ అక్రమంలో మీకు శిక్షా కారణంలో కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు మారు మనసు పొందినట్లయితే మీరు శిక్ష నుంచి తప్పించుకోగలరు. సో చూడండి, మీరు శిక్ష పడకుండా ఉన్నట్లు అంటే పాపములో ఉండి జీవిస్తూ పాప క్రియలు చేస్తూ ఉంటే శిక్ష తప్పదు. మీరు మీ చెడుతనమును విడిచిపెట్టండి అని దేవుడు మరి ఒకసారి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. బికాజ్ ఇట్ ఈస్ పాసిబుల్, మీ పాపం వలన మీరు శిక్ష పొందుతారు. కాబట్టి నా మాట వినండి, మీరు మారు మనసు పొందండి, సో మీకు శిక్ష పడకుండా ఉంటుంది. గాడ్ ఈజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి మరి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. 18:31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి, గమనించండి ఇక్కడ, నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి. ఎలా తెచ్చుకుంటారు ఇది? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి. ఏ విధంగా తెచ్చుకుంటారు ఇది? ఇశ్రాయేలారా, మీరెందుకు మరణం నొందెదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. గమనించారు ఆ టోన్ అనేది గమనించారు దేవుని వాక్యంలో. మీరెందు శిక్ష పొందాలి? పొందాల్సిన అవసరం లేదు, మీరు మారు మనసు పొందండి, నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి అంటే అది వారంతకు వారికే సాధ్యపడుతుంది. వారంతకు వారే వారు మనసు ఒప్పించుకోవాలి. దే హ్యావ్ టు కంట్రోల్ దే మైండ్. They have to bring themselves into subjection. వారు చేసే కార్యాలన్నిటిని కూడా వదిలిపెట్టి దేవునికి సమర్పించుకోవాలి వారి జీవితాలను. మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తానని చెప్పేసి సెలవిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందితే మీరు శిక్ష నుంచి తప్పించుకోబడతారని చెప్పేసి కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆబ్వియస్లీ దేవుని నమ్మి దేవుని కార్యాలు చేసే వారికి శిక్ష అనేది లేదు. బికాజ్ వి జస్ట్ 18:10 ఆరంభంలో ఆ యెహోవా దేవుడు కోర్ట్ కేసెస్ లాగా వాదన చేయడం జరుగుతూ ఉంది. తప్పు చేసిన వారికి ఎటువంటి శిక్ష, తప్పు చేయని వారికి ఎటువంటి శిక్ష అనేది కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అంటే వారి అంతం ఏ విధంగా ఉంటుంది. బేసిక్లీ ఇక్కడ 18:30-31 దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మారు మనసు పొందమని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది. సో గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ టు చేంజ్ దేర్ హార్ట్స్ అండ్ టు చేంజ్ దేర్ యాటిట్యూడ్. మీరు మీ హృదయాన్ని మార్చుకోండి, మారు మనసు పొందండి, పొందకపోతే మీ ప్రవర్తన బట్టి మీకు శిక్ష తప్పదు. సో చూడండి, నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి. ఇశ్రాయేలారా, మీరెందుకు మరణం నొందుదురు? మీరెందుకు చనిపోవాలి? మీరెందుకు శిక్ష పొందాలి? మీరు నా బిడ్డలు, నా మాటను మీరు అంగీకరించి నా కట్టడలను మీరు అనుసరిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మిమ్మల్ని శిక్షించే దేవుణ్ణి కాదు నేను. ఆది నుంచి కూడా మీరు ఫలించి అభివృద్ధి చెందాలన్నదే నా కోరిక. ఎన్నోసార్లు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పేసి మానవునికి ఆజ్ఞ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా మీరు నశించిపోవాలని చెప్పేసి అన్నారా? నో. పాపము ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి, శిక్ష అనుభవించాలి. సో ఆబ్వియస్లీ మానవునికి దేవునికి ఆ సంబంధం, పరిశుద్ధ సంబంధం అనేది తెగిపోయింది. సో మానవుడు చేసినటువంటి పాపానికి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు కరుణ, దేవుని కృప, ఆయన ప్రేమను చూడండి. ఇంత పాపము చేసినా కానీ దేవుడు ఏమని ఆశ్రవదిస్తున్నాడు? ఆయన కోరిక ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నది ఆయన కోరిక. ఇక్కడ కూడా మనం అదే చూస్తాం. మిమ్మల్ని శిక్షించడం నాకు ఇష్టం లేదు, మీరెందుకు మరణం నొందాలి, మీరు జీవించగలరు ఇఫ్ యు ఓన్లీ చేంజ్ యువర్ హార్ట్. మీరు మీ మనసు త్రిప్పుకొని మీ హృదయాన్ని మార్చుకుంటే, నూతన బుద్ధిని తెచ్చుకుంటే మీరు జీవించగలరు. అండ్ హౌ ఇస్ దట్ పాసిబుల్? అది ఏ విధంగా సాధ్యపడుతుంది? వారంతకు వారు దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ కోరి క్షమించమని బ్రతిమలాడుకుంటే, దేవుని క్షమాపణ వారికి వస్తే తప్ప, దెన్ దే విల్ నాట్ సర్వైవ్, దే విల్ ఫేస్ జడ్జ్మెంట్. ఈ రోజుల్లో మనం కూడా అంతే, పాపము చేశాము అని కాముగా కూర్చుంటే ఆ ఏదో ఒకరోజు దేవుడు క్షమిస్తాడంటే సరిపోతుందా? నో. పాపము చేశాము అని పరిశుద్ధాత్మ మనకు తెలియజేసినప్పుడు ఆబ్వియస్లీ ద హోలీ స్పిరిట్ ఇన్ అస్ విల్ టెల్ అస్, విల్ కన్విక్ట్ అస్ దట్ వి సిన్. పాపము చేశాము అని తెలిసినప్పుడు, తెలిసి పాపం చేసినా తెలియక పాపం చేసినా కానీ, వన్ వి ఫీల్ దట్ విత్ దట్ వి సిన్ అగేన్స్ట్ గాడ్, దేవుని క్షమాపణ అడగాలి, దెన్ గాడ్ విల్ ఫర్గివ్. వి జస్ట్ ఓన్లీ హ్యావ్ టు యాస్క్ విత్ అ ప్యూర్ హార్ట్. మన హృదయంతో దేవుని అడగాలి, పూర్ణ హృదయంతో దేవుని క్షమించమని అడగాలి. అక్కడ కూడా ఆయన చెప్పేది అదే, మీరు ఈ నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోగలరు, బికాజ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఐ ద లార్డ్ ద క్రియేటర్ ఈస్ టెలింగ్ దిస్, సర్వ సృష్టికర్త అనేటువంటి నేను మీకు తెలియజేస్తున్నాను, బికాజ్ దిస్ ఈజ్ పాసిబుల్, ఇది సాధ్యపడుతుంది. చేయవలసిన కార్యం ఏంటంటే, మీరు నన్ను క్షమాపణ అడుగుతారా? మా దేవా, మా ప్రభువా, మమ్మల్ని క్షమించు అని చెప్పేసి మీరు అడుగుతారా? చాయిస్ ఈజ్ యువర్స్. క్షమించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, చాయిస్ ఈజ్ యువర్స్. సో చూడండి, ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇది ఏ ప్రభువు యెహోవా వాక్కు. ఇది ఈ నరపుత్రుని వాక్కు కాదు, ఎజీకియేలు వాక్కు కాదు, ఇది యెహోవా వాక్కు. సో ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడు, నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకున్నాడు? నెంబర్ వన్, బికాజ్ అది సాధ్యపడుతుంది కాబట్టి. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అ న్యూ హార్ట్, అ న్యూ లైఫ్, అ న్యూ యాటిట్యూడ్. మన మనసులు మారాలని మనం అనుకొని దాని పట్ల కృషి చేస్తే ఆబ్వియస్లీ ఇది సాధ్యపడుతుంది. సో దట్ ఈస్ వై గాడ్ ఈస్ సేయింగ్, ఆ నిరీక్షణ అనేది ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ ఏ విధంగా ఇస్తున్నాడంటే, మీరు మారు మనసు పొందితే తప్ప మీరు శిక్ష నుంచి తప్పించుకోలేరు. నా బిడ్డలారా, మీరెందుకు మరణం పొందాలి? దేర్ ఇస్ నో రీజన్ వై యూ షుడ్ డై. యు సిన్డ్, ఎస్, బట్ కమ్ టు మీ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. దేవుని యొక్క మహిమ ఈ యెరూషలేం ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే, వారి పాపం బట్టి, బికాస్ ఆఫ్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ జూడా, పీపుల్ ఆఫ్ జెరూసలేం, వారి పాపం వల్ల దేవుడు ఆ ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోయాడు. అయినా కానీ దేవుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందితే. దేవుని మహిమ వెళ్ళిపోయినట్లుగా మనం ఏ అధ్యాయం చూస్తాం? 10వ అధ్యాయం. ఇక్కడ ఏ అధ్యాయం గురించి మాట్లాడుకుంటున్నాం? 18వ అధ్యాయం. సో దేర్ ఇస్ ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే, మారు మనసు మీరు పొందొచ్చు. యూ కెన్ స్టిల్ చేంజ్ యువర్ హార్ట్స్ బికాస్ ఇట్ ఈస్ పాసిబుల్. మీరు మనసులు త్రిప్పుకొని నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకుంటే ఆబ్వియస్లీ యూ డోంట్ హ్యావ్ టు డై. సో ఈ 18వ అధ్యాయం నుంచి ఫార్వర్డ్, అంటే ఈ రానున్న అధ్యాయాల్లో దేవుడు ఈ విధంగా వాదనలు చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్ టు నాట్ టు గో త్రూ దిస్ పనిష్మెంట్, ఈ శిక్ష నుంచి వారు తప్పించుకోవచ్చు అని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ 18:31 మనం ఏం చూస్తామంటే, మానవుణ్ణి చంపటానికి కాదు దేవుడు మానవుని తయారు చేసింది. హీ డిడ్ంట్ ఫార్మ్ ఆర్ క్రియేట్ మ్యాన్ కైండ్ టు కిల్ దెమ్, మానవుని చంపడానికి కాదు, కానీ మానవులతో సహవాసం చేయడానికి ఆయన మానవుని నిర్మించాడు, తయారు చేశాడు. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఈ మానవుడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఇన్ ద క్రియేషన్ ప్రాసెస్, మానవుడితో సహవాసం చేయాలని చెప్పి ఆది నుంచి కూడా దేవుని యొక్క కోరిక. 18:32 చూడండి, మరణం నందువాడు మరణం నందును బట్టి నేను సంతోషించువాడు కాను. గమనించండి, మరణం నందువాడు మరణం నందును బట్టి నేను సంతోషించువాడు కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. ఇంతకంటే క్లియర్గా ఎవరు వారికి తెలియజేయగలరు? మీరు చేసేటువంటి పాపాలను ఆపు చేయండి, మీ పాప జీవితాలను ఆపు చేయండి, దేవుని వైపు తిరగండి, దేవుని వద్దకు వచ్చి మీరు క్షమాపణ కోరండి, మీరు ఇంకా బ్రతుకుతారు. చాయిస్ ఇస్ యువర్స్, యూ కెన్ స్టిల్ లివ్. బట్ మారు మనసు ఉంటే తప్ప మీరు బ్రతకరు. సో శిక్ష అనేది వస్తుంది గ్యారంటీగా, కానీ ఆ శిక్ష పూర్తిగా మీపై పడకముందు మారు మనసు పొందండి. చూడండి ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది, మనసు త్రిప్పుకొనుడి. మనసు త్రిప్పుకొనుడి అంటే మనసు త్రిప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, సాధ్యపడుతుంది కాబట్టి దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ఏ యెహోవా వాక్కు. సో ఈ వాక్య భాగం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, గాడ్ డజంట్ డిలైట్ ఇన్ ఎ పర్సన్స్ డెత్. మానవుని మరణం యందు దేవుడు సంతోషించడు. హూఎవర్ ఇట్ మైట్ బి, మానవుని మరణం యందు దేవుడు సంతోషించడు. సో హీఈస్ ఆస్కింగ్ దెమ్ టు రిపెంట్, మారు మనసు పశ్చాత్తాపడమని చెప్పేసి ఆయన వారిని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి 18:29 దేవుని వాక్యం చూపించి చూద్దాం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. దేవుడు వారిపై కఠినంగా ఉన్నాడు, ఈయన ఆజ్ఞలు కఠినంగా ఉన్నాయి, ఆయన ఇచ్చేటువంటి షరతులు ఫాలో అవ్వాలంటే కఠినంగా ఉన్నాయి. సో ఆయన మార్గము న్యాయము కాదని ఈ ఇశ్రాయేలీయులు చెబుతూ ఉన్నారు. యెహోవా దేవుని మార్గము, నేనే మార్గం అన్న దేవుని యొక్క మార్గము న్యాయం కాదని వారు చెబుతూ ఉన్నారు. అయితే యెహోవా వారిని అడిగిన ప్రశ్న చూడండి, ఇశ్రాయేలారా నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయము కాదు. ఐ నో యువర్ వేస్ ఆర్ నాట్ జస్ట్, మీ మార్గము న్యాయము కాదు, మీరు చేసిన కార్యములు న్యాయమేనా. బేసిక్లీ వారు ఏం చేస్తూ ఉన్నారు, జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణే వెన్నుపోటుపరుస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారు, జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణే వారి జీవితాల్లోంచి వెలివేశారు. హౌ ఇస్ దాట్ గాడ్ స్టిల్ కేర్స్ ఫర్ దెమ్? ఏ విధంగా దేవుడు వారి కొరకు ఇంకా బాధపడుతూ ఉన్నాడు, తన బిడ్డలను క్షమించాలి, తన బిడ్డలను కాపాడుకోవాలి, వారు ఆయన వద్దకు వస్తారేమని చెప్పేసి ఏ విధంగా దేవుడు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. హూ విల్ కమ్ అండ్ బిలీవ్ ఇన్ హిమ్? The door is still open. Who will come and believe in him? Evaru vastaru, evarunu namutaru, inka evaranna vastaremo ani Yesu Kristu Prabhu ediru chustu unnadu. Time is coming to an end, but the doors are still open. Avakasham unnappudu meeru aalochana cheyandi. Aa avakasham ledha samayam daatipoyin tarvata Prabhu nannu kaapadu ante he will not listen to you. Nee maata, nee prarthana, nee aavedana ayana vinadu. పీరియడ్. సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్మండి. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభు ఇప్పటికీ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హూ ఇస్ గోన్ టు కమ్ టు మీ? హూ ఇస్ గోన్ టు బిలీవ్ మీ? హూ ఇస్ గోన్ టు ట్రస్ట్ ఇన్ మీ? ద డోర్స్ ఆర్ స్టిల్ ఓపెన్, ద డోర్స్ ఆర్ స్టిల్ ఓపెన్. ఒక్కసారి ఆయన ప్రేమ కృప కరుణకు తాళం వేసేసినట్లయితే, డోర్ వేసినట్లయితే, దెర్ ఇస్ నో మోర్ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ టు గాడ్. దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ఇట్. సో సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి వేడుకోండి, సమయం ఉన్నప్పుడే ప్రాధేయపడండి, సమయం ఉన్నప్పుడే క్షమాపణ కోరండి, మారు మనసు పొందండి. సో ఈవెన్ హియర్ ఇక్కడ కూడా మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఎజీకియల్ ద్వారా దేవుడు తెలియజేసినట్టు వర్తమానం, నేను ఇంకా నా ప్రజల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏ విధంగా ప్రభువా, ఇంత పాపం చేసిన వారి కొరకు, నేను ఇంతగా బాధ పెట్టిన వారి కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నావు? బికాస్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ డజంట్ రిజాయిస్ ఇన్ ద డెత్ ఆఫ్ మ్యాన్. మానవుని మరణం పట్ల సంతోషించేవాడు కాదు ఈ దేవుడు. యెహోవా దేవుడు మానవులను ఎందుకు తయారు చేశాడంటే, మట్టి పని చేయించుకోవడానికో, గొడ్డు చాకరీ చేయించుకోవడానికో కాదు. ఆయన తయారు చేసింది బానిసలుగా కాదు, ఆయన తయారు చేసింది వారితో సహవాసం చేయడానికి. బికాస్ హీ నోస్ ద వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్. ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో కొన్ని గ్రంథాలు, కొన్ని దేవుళ్ళు దేవతలు ఏమని నమ్ముతారంటే, ఆబ్వియస్లీ వారు ఆ లిటరేచర్ ఏమి చెబుతూ ఉంటుందంటే, ఈ దేవుళ్ళు దేవతలు మానవులు ఎందుకు తయారు చేశారంటే, వారికి ఆహారం దయచేయడానికి. వాట్? ఈ దేవుళ్ళకి ఈ మానవులు ఆహారం పెట్టాలి, లేదా ఈ దేవుళ్ళు ఆజ్ఞిస్తే వీరు గొడ్డు చాకరీ చేయాలి, బానిసలు. ఒకసారి ఆలోచించండి, ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలీలు ఏ విధంగా పనిచేశారు, బానిస బతుకు. సో ఈ ఇతర దేవుళ్ళు దేవతలు ఏన్షియన్ నియర్ ఈస్ట్ అంటే ప్రాచీన సమయంలో మానవులు తయారు చేసింది ఎందుకు, చాకరీ చేయించుకోవడానికి. మానవులు తయారు చేసింది ఎందుకు, మేము బిజీగా ఉంటాం, మధ్య మధ్యలో మీరు నాకు ఫుడ్ మీరు మాకు ఫుడ్ దయచేయండి అని చెప్పడానికి. హోప్లెస్నెస్. ఇక్కడ చూడండి, యెహోవా దేవుడు మానవుని ఎందుకు తయారు చేశాడు. ది ఓన్లీ రీజన్ వై హీ క్రియేటెడ్ మ్యాన్ కైండ్ ఈస్ టు హ్యావ్ ఫెలోషిప్. సో చూడండి, గాడ్ డజంట్ డిలైట్ ఇన్ ద డెత్ ఆఫ్ పర్సన్. సో ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు, నన్ను నమ్మండి, నా దగ్గరికి రండి, మారు మనసు పొందితే నేను మిమ్మల్ని క్షమిస్తానని చెప్పి సెలవిస్తున్నటువంటి దేవుడు. 18:23, దుష్టుల మరణమునందు చేత నాకే మాత్రమైన సంతోషం కలుగున. ఇక్కడ చూడండి, ఇస్రాయేలీలు మరణం గురించి కాదు మాట్లాడేది, దుష్టుల ఆ మరణము చేత నాకేమైనా సంతోషం కలుగుతుందా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటియే నాకు సంతోషము. ఇది ఏ ప్రభువు యెహోవా వాక్కు. ఏమిటి దేవుని సంతోషపరుస్తూ ఉంది? మీ ప్రవర్తన మార్చుకుని బ్రతుకటియే దేవుని సంతోషం కలిగిస్తూ ఉంది. ఏ విధంగా దేవునికి సంతోషం కలుగుతుంది అంటే, ఫలానా వారి మరణమందు కాదు. ఇక్కడ చూడండి, దుష్టుల మరణము నుండి చేత నాకేంటి సంతోషం, నాకు ఎటువంటి సంతోషం కలగదు. వాట్ ఈస్ దట్ సెయింగ్? యెహోవా దేవుడు ఒక మనిషి మరణంను ఆనందించేవాడు కాదు. He is not the one who satisfied him, who rejoices in somebody else's death. Oka dushtudu Israel maatrame kaadu, dushtulu maraninchina patla naaku enti santoshamu, naaku emanna santosham kalugutunda? No, vaaru tama pravartana diddukoni bratukotiye naaku santosham ani cheppesi devudu selavistha unnadu. What a God we have who wants us to flourish, to multiply and be blessed. Adi devuni yokka korika, manam falinchi అభివృద్ధి చెందాలన్నదే దేవుని యొక్క కోరిక. బట్ ఆల్ దట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు హ్యాపన్ వన్ వీ ట్రూలీ బిలీవ్ ఇన్ ద లార్డ్. సో ఈ 19వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ ఇస్రాయేలీల రాజులు గురించి విలపించడం, బేసికలీ ఇన్ అ సర్కాస్టిక్ టోన్, కొంచెం ఎగతాళిగా మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది ఆ టోన్ ఆ అధ్యాయంలో. సో ఈ రాజులు ఏం చేశారు, ఏమి చేయలేదు? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అబౌట్ ద కింగ్స్ ఆఫ్ జూడా. 28వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఇస్రాయేల్ యొక్క చరిత్రను గురించి తెలియజేస్తూ ఉంది. వారు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా దేవుడు వారిని ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి తీసుకువచ్చారు, ఏ విధంగా వీరు విగ్రహాలను ఆరాధించేవారు అన్న విషయాలు కూడా ఈ 20వ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. 20వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, అప్పుడు మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను, ఆ ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకుండవలని నేను ఆజ్ఞాపించి తిని. సో ఆబ్వియస్లీ ఐగుప్తు విగ్రహములను పూజించవద్దు. వాటిని పూజించడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే, మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకుంటున్నారు. 28వ వచనం చూడండి, అయితే వారు నా మాట విననొల్లక. వా, నా మాట, వారి దేవుడు నేను యెహోవాను, నా మాట విననొల్లక నా మీద ఏమి చేశారు వారంటే, తిరుగుబాటు చేశారు, తమకిష్టమైన హేయ కృత్యములు చేయటం మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించటం మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందనని అనుకుంటుని. గమనించండి పదాలు, వారు ఆ విగ్రహాలను వదలలేదు, వాటిని ఆరాధించడం వదలలేదు, వాటిని ఆరాధించడం మర్చిపోలేదు, మానలేదు. సో దేవుడు ఏమంటాడంటే, నాకు అప్పుడే కోపం వచ్చింది, వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రమును వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద త్రిప్పుకొందినని అనుకొంటిని. అంతటి కార్యం చేశారు వారు, దేవుడు మాట వినక ఆయనపై తిరుగుబాటు చేశారు. సో ఇదే 20వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన పదాలు మనం ఏం చూస్తామంటే, నా నామము, దేవుని నామము, గొప్ప నామము. సో దేవుని నామము, నా నామము అనే పదం మనం చూస్తాము. దేవుని నామం చాలా శక్తివంతమైనది, పరిశుద్ధమైనటువంటి నామము. ఆయన నామం కారణముగా ఈ ఇశ్రాయేలీయులను ఆయన నాశనము చేయలేదు. దేవుడు వారిని నాశనం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. ఎంతటి పని దేవునికి వారిని నాశనం చేయడానికి? ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. సీనాయ పర్వతం మీద కూడా దేవుడు మోషేతో మాట్లాడే సమయంలో వారు పాపం చేస్తుండగా దేవునికి కోపం రావడం జరిగింది. మోషేకు దేవుడు తెలియజేశారు, చూడు నీ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, మోషే వారి తరపున దేవుడు బ్రతిమలాడుకుంటాడు, ప్రభువా వారిని క్షమించు, వారిని నాశనం చేయొద్దు, క్షమించు అని చెప్పేసి మోషే అడిగితే, దేవుడు మోషే మాటను విని వారిని నాశనం చేయకుండా ఉంటాడు. చూడండి, ఇక్కడ ఆదిలోనే దేవుడికి కోపం వచ్చింది. ఐగుప్తు విగ్రహాలను ఆరాధించే సమయంలోనూ వారిని నాశనం చేద్దామనుకున్నాను, కానీ ఆయన నామమును బట్టి ఆయన నాశనం చేయలేదు. What a powerful statement that is. 21వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే, యెహోవా దేవుడు ఈ ఇశ్రాయేలీలు లేదా యెరూషలేము ప్రాంతం వారిపై యుద్ధం చేయటం, బబులోను సామ్రాజ్యం వారు మాత్రమే కాదు ఇక్కడ యుద్ధం చేసేది, యెహోవా దేవుడే ఈ ఇశ్రాయేలీలపై యుద్ధం చేయటం అనేది మనం చూస్తాం. సో గాడ్ హూ రెస్క్యూడ్ దెమ్ నౌ ఫైట్స్ అగెయిన్స్ట్ దెమ్. దేవుడు ఒకప్పుడు వారిని ఆదుకున్నటువంటి దేవుడు ఇప్పుడు వారికి వారిపై తిరుగుబాటు చేస్తున్నాడు, వారితో ఆయన యుద్ధం చేయనున్నాడు. సో ఆ 21 అధ్యాయంలో మనం ఆ విషయం నేర్చుకుంటాం. 22 అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఇస్రాయేల్ యొక్క పాపమును ఆయన బయలుపరుస్తాడు. గాడ్ డిక్లేర్స్ ద సిన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఖడ్గము అనేది 19 సార్లు ఈ అధ్యాయంలో వాడటం జరుగుతూ ఉంది. హీ విల్ అన్లీష్ హిస్ సోర్డ్ అగెయిన్స్ట్ దెమ్. ఆయన ఖడ్గముకు వీరు బలవుతారు. సో ఆ ఖడ్గము అనేది కూడా 19 సార్లు ఈ ఒక్క అధ్యాయంలో వాడబడింది. మీనింగ్ ఏమిటి, వారిపై తీర్పు రానే ఉంది, వారు తప్పకుండా మరణిస్తారు, శిక్ష పొందుతారు అన్నది దాని యొక్క ఉద్దేశము. కానీ మనం ఒకటి గమనించాలి ఇక్కడ 22 అధ్యాయం 30వ వచనంలో ఒక డిఫరెంట్ టోన్ అనేది మనం చూస్తాం. దేవుడు వీరిని ఖడ్గానికి ఇవ్వడం జరుగుతూ ఉంది, అంటే వారికి మరణము తప్పదు, మరణం అనేది తప్పదు. కానీ ఇక్కడ దేవుని యొక్క కోరిక చూడండి, మరలా ఈ నిర్ణయానికి రాకముందు దేవుడు ఒక కార్యాన్ని చేశాడు, ఒక గొప్ప కార్యాన్ని. దిస్ ఇస్ అగైన్ గాడ్ ఈస్ హోల్డింగ్ హిస్ రాత్. ఆయన ఉగ్రతను, ఆయన కోపాన్ని ఆయన ఆపుకుంటూ ఉన్నాడు. ఐ మీన్ దేర్ ఇస్ దిస్ పీపుల్ ఆర్ నథింగ్ బిఫోర్ ద రాత్ ఆఫ్ గాడ్. కానీ ఆయన దాన్ని హద్దులో పెట్టుకుంటున్నాడు, ఆపుకుంటూ ఉన్నాడు. బికాస్ హీ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిస్ పీపుల్ టు బిలీవ్ ఇన్ హిమ్, హీ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిస్ పీపుల్ టు ఒబే హిమ్, టు కన్ఫెస్ దేర్ సిన్స్ అండ్ సీక్ ఫర్ గివ్నెస్. 22 అధ్యాయం 30లో చూడండి, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరుచుకుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. ఎజీకియల్ తెలియజేస్తున్నాడు, ఎజీకియల్ వీరిని నాశనం చేయాలని చెప్పేసి నాకేమన్నా సరదాగా ఉందా, నాకేమన్నా కోరికగా ఉందా? నో. ఏ ఒక్కడైనా అడ్డుకుంటాడా, ఆపుతాడా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఎదురు చూశాను, విచారించాను, ఎదురు చూడటమే కాదు, హీ ఇన్వెస్టిగేటెడ్. ఏ ఒక్కరైనా ఉన్నారా ఇది ఆపటానికి? ఏం జరిగింది? ఒక్కడు కూడా ఆయనకి కనపడలేదు. దెర్ ఇస్ నాట్ వన్ దట్ హీ కుడ్ ఫైండ్. అబ్రహాము ఆదిలో దేవుని అడుగుతారు, ప్రభువా సదోమ కుమారులో 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? ఓకే, హౌ అబౌట్ 30? హౌ అబౌట్ 20? హౌ అబౌట్ 10? హౌ అబౌట్ 5? అబ్రహాము ఆనాడు దేవుని అడిగాడు. కానీ ఇక్కడ అదే విధంగా దేవుడు చూసిన, ఏ ఒక్క మనిషి అయినా వచ్చి నన్ను ఆపుతారా, లేదా కనీసం ట్రై అయినా చేస్తారా? చూడండి, దెర్ ఇస్ నో రీజన్ వై హీ షుడ్ నాట్ డిస్ట్రాయ్ దిస్ ల్యాండ్ అండ్ పీపుల్. ఏ ఒక్కరు కూడా ఆయనకి కనపడలేదు. హీ డి నాట్ ఫైండ్ ఎనీ వన్ దట్ కుడ్ బీ ద రీజన్ ఫర్ హిమ్ టు స్టాప్ ఫ్రమ్ డిస్ట్రాయింగ్ జెరూసలేం. ఒక్కరు అన్నా ఆపుతారా నన్ను అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, హీ డజంట్ వాంట్ టు డిస్ట్రాయ్ దట్ ప్లేస్. ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చెప్పి దేవునికి లేదు. సో ఎవరన్నా నన్ను ఆపుతారేమో అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? విచారణ చేశాడు, విచారించాడు. విల్ ఐ బీ ఏబుల్ టు ఫైండ్ వన్ పర్సన్ టు స్టాప్ మీ ఫ్రమ్ డిస్ట్రాయింగ్ జెరూసలేం? బబులోను సామ్రాజ్యం దేవుని ముందు ఇట్ ఇస్ నథింగ్. దేవుడే బబులోను సామ్రాజ్యాన్ని ఇస్రాయల్పై తీసుకురాను అన్నాడు. బట్ హీఈస్ ఆల్సో ద వన్ హూ కెన్ స్టాప్ దెమ్. సో గాడ్ హాస్ కెపాసిటీ టు డూ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఎవరన్నా వచ్చి అడ్డుపడతారేమో, నేను ఆప్ చేద్దాము, వారిని శిక్షించకుండా ఆగిపోదామని చూస్తా విచారణ చేసినా కానీ ఎవరూ కూడా దొరకలేదు. నాట్ ఈవెన్ వన్. ది రెస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ వి విల్ సీ ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. గాడ్ బ్లెస్ యు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైబిల్ ప్రబోధాలు. వి ఆర్ సో గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ, అండ్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ దట్ వి ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ మినిస్ట్రీ. యు వుడ్ ఫైండ్ టుడేస్ ఎపిసోడ్ అవైలబుల్ ఆన్ అవర్ బైబిల్ ప్రబోధాలు యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్, షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ బి ఎ బ్లెస్సింగ్ టు దిస్ మినిస్ట్రీ. And if you have any prayer request, you can call us on the number below. Our prayer team will be more than happy to pray for you. And if you have any other questions or concerns, you can always write to us at contact@bibleprabhudalu.org. See you again at the same time on the same channel next week. Till then, keep praying for Bible Prabhudalu. Thank you. God bless you.